ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 3వ స్కందం 15వ అధ్యాయం 12 నుంచి 25 వరకు వైకుంఠ లోకం యొక్క వర్ణన ఉంది. సో ఈ వర్ణన మనకి ఎన్నో శ్లోకాల్లో ఉంది కనుక ఇది ఈరోజు రేపు 2 రోజులు కలిసి చూద్దామంట. సో ఈరోజు యొక్క శ్లోకాలు ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందాము. ఓం అజ్ఞాతిమిరాందస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే. నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతి గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. 12వ శ్లోకం నుంచి చూద్దామంట. బ్రహ్మదేవుడు ఇప్పుడు ఈ యొక్క దేవతలకు వారి యొక్క సందేహాన్ని, ఇంకా అలాగే వారికి వచ్చిన కష్టం యొక్క మూల కారణం, దానికి కావాల్సిన కథనం మొత్తం కూడా ఇప్పుడు వర్ణించబోతున్నారు. అందులో భాగంగానే ఈ వైకుంఠ లోకం గురించి కూడా వర్ణిస్తారన్నమాట. బ్రహ్మోవాచ మానసామే సుతాయుష్మత్ పూర్వజ సనకాదయ చేరుర్విహాయ సాలోకాల్ లోకేషు విగత స్పృహ. ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మదేవుడు ఏమంటున్నాడంటే, మానసామే సుతాయుష్మ, నా మానస పుత్రుడు, నా మనస్సు నుంచి ఉద్భవించిన 4 కుమారులు సనకాదయ, సనక సనతన, సనక సనత కుమార్, సనక సనతన సనాదన, సారీ సనక సనాతన సనందన ఇంకా సనత్ కుమార్, వీళ్ళు 4 కూడా వాళ్ళకి ఎటువంటి భౌతికచ్చ లేదు. వారు అలా ఏ భౌతిక ఇచ్చా లేని వాళ్ళు, అలా భ్రమించుకుంటూ భ్రమణ చేసుకుంటూ వెళ్తున్నారు. సో మరి ఏం జరిగిన తర్వాత ఆ విషయం చెప్పబోతున్నారు. కానీ దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారు, సనక సనాతన వీళ్ళందరూ చతుష్కుమారులు వీళ్ళు భ్రమణ చేసుకుంటూ వెళ్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ దితి గర్భంలో ఉన్న వాళ్ళు ఎవరు, అసలు ఎవరు ఉన్నారు దితి గర్భంలో, వాళ్ళు ఎలా దితి గర్భంకి చేరుకున్నారు, దానికి గల కారణం, దానికి కావాల్సిన బ్యాక్డ్రాప్ స్టోరీ అన్నమాట. సో అది ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. సో అది ఎలా జరిగింది ఘటన, అది ఎవరు వాళ్ళు అలా ఎక్కడికి అక్కడికి ఎలా చేరుకున్నారు, సో ఆ విషయాలు చెప్పడం కోసం అనేసి ఇప్పుడు వైకుంఠ లోకం యొక్క వర్ణన దాని ముందు చెప్తారు, దానికి ముందు జరిగే ఘటనల భాగంగా. అలా అంతేకాకుండా అక్కడ జరిగిన ఘటనను కూడా సంపూర్ణంగా వైకుంఠ లోకంలో వర్ణిస్తూ వైకుంఠ లోక వాసుల గురించి, వారి యొక్క కార్యాల గురించి వర్ణిస్తారు. సో ఈరోజు రేపు మనము ఈ వైకుంఠ లోకం యొక్క వర్ణన, అందులో వైకుంఠ వాసుల యొక్క వర్ణన ఇక్కడ చూద్దామంట ఈరోజు రేపు. సో దాని తర్వాత ఇంకా కొన్ని మంచి ఘటనలు జరుగుతాయి, అది ఈ అధ్యాయంలో స్టార్ట్ అయితే వచ్చే అధ్యాయం వరకు కంటిన్యూ అవుతుంది, అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొత్తం ఈ భాగవతంలో అదొక మంచి ఆసక్తికరమైన ఘటన. సో దానికన్నా ముందు ఈ వైకుంఠ వర్ణనాన్ని ఎందుకు చేస్తున్నారు అంటే, ఇది అవసరం ఏంటి వైకుంఠనాన్ని వర్ణించడం అంటే, ఒకటి బ్రహ్మదేవుడు స్వయంగా, ఆయన భగవంతుడు యొక్క శుద్ధ భక్తుడు కనుక ఆయన కూడా భగవంతుడి ధామాన్ని, వైకుంఠ వాసులు అంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల్ని తప్పకుండా గుణగానం చేస్తారు. అదే ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో కూడా చెప్తారు, ఆ వైకుంఠ ధామాన్ని, వైకుంఠ వాసుల్ని ప్రతి ఒక్కరూ ముల్లోకాల్లో వారిని గుణగానం చేస్తారు. సో బ్రహ్మదేవుడు ఎందుకు చేయడు, తప్పకుండా చేస్తారు కదా, అందుకే ఫస్ట్ ఆయన వాళ్ళని గుణగానం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటువంటి దేవతలకి, దేవతలు అంటే వారికి ఇంకా కొద్ది భౌతిక ఇచ్చలు అవునా ఉన్నాయి, అందుకే కదా ఇంకా ఇక్కడ ఉన్నారు చాలామంది దేవతలు. కొంతమంది శుద్ధ భక్తులు కావచ్చు, కానీ కొంతమంది మాత్రం తప్పకుండా ఇంకా భౌతిక ఇచ్చలతో ఉన్నారు. కనుక ఎలా భగవంతుడు ఒక శుద్ధ భక్తులు వారి చేతన, వారి కార్యాలు వర్ణిస్తూ ఒక శుద్ధ భక్తి పట్ల, ఈ వైకుంఠ లోకాన్ని వర్ణిస్తూ, భగవంతుడిని వర్ణిస్తూ, ఇప్పుడు ఇంకా ఈ చతుష్కుమారులు కూడా ఎలా శుద్ధ భక్తులుగా మారతారో ఆ విషయాన్ని కూడా ఇదే వర్ణనలో చెప్తారనమాట. అంటే ఈరోజు రేపు కాదు, తర్వాత వచ్చే శ్లోకాల్లో, అది మనం తర్వాత చూద్దామంటే వచ్చే వారం చూస్తాము. సో ఈ దేవతలకు కూడా శుద్ధ భక్తి అంటే ఏమిటి అని ఒక రుచి చూపించాలనే ఉద్దేశంతో కూడా బ్రహ్మదేవుడు ఇప్పుడు ఈ యొక్క వైకుంఠ వాసుల గురించి వర్ణిస్తారు. తయే కదా భగవతో వైకుంఠ శ్యామలాత్మనః యయుర్వైకుంఠ నిలయం సర్వలోకం నమస్కృతం. అన్ని లోకాల్లో ఉన్న వాసులందరూ కూడా నమస్కరించే ఆ వైకుంఠ లోకం, ఆ వైకుంఠ లోకానికి ఒకసారి చేరుకున్నారు నా చతుష్కుమారులు, నా యొక్క పుత్రులు అలా భ్రమణ చేస్తూ వైకుంఠ లోకాన్ని చేరుకున్నారు. వారికి అంత శక్తి ఎలా వచ్చింది అంటే, వాళ్ళకి ఎటువంటి భౌతిక కలుషితం లేదు, వాళ్ళకి భౌతిక భోగవృత్తి, భౌతిక ఆసక్తి ఏమాత్రం లేదు. ఆ విషయం మనం ముందే చూసేసుకున్నాము, స్టార్టింగ్లోనే వాళ్ళు జన్మించినప్పుడే మిమ్మల్ని ప్రజాపతిలుగా అవ్వండి, సంతానాన్ని ఉత్పన్నం చేయండి, వివాహం చేసుకోని చెప్తే బ్రహ్మదేవుడు ఆజ్ఞను కూడా ఉల్లంఘించేసి మేము ఇలాగే ఉంటాము, చిన్నపిల్లల్లాగా మేము ఇలా పెద్దగా అవ్వము, ఇంకా అలాగే మాకు వివాహం చేసుకునే ఆసక్తి కూడా లేదు, మాకు ఏమాత్రం భౌతిక ఆసక్తి కూడా లేదు, ఈ భౌతిక ప్రపంచంలో ఉండాలని మేము ఓన్లీ జ్ఞాన మార్గం ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోవడానికి, భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడానికే ప్రయత్నిస్తాము, మొత్తం మా ఆధ్యాత్మిక చింతన కోసమే మా యొక్క జీవితం, ఆధ్యాత్మిక అన్వేషణ కోసమే, ఆధ్యాత్మిక జీవితం జీవించడం కోసమే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో అలా తిరుగుతూ ఒకసారి ఇలా చేరుకున్నారన్నమాట. సో ఇప్పుడు ఇలా వైకుంఠ లోకాలకి చేరుకున్నారు కదా, ఇది వైకుంఠ లోకానికి అంటే వైకుంఠ అని ఎందుకు వచ్చిందంటే పేరు. కుంఠ అంటే ఏవో రకమైన కష్టాలు, ఒక రకమైన టెన్షన్ అనమాట, యాంగ్జైటీ. కుంఠ అంటే ఏదో రకమైన సమస్య. సో వైకుంఠ అంటే అక్కడ ఎటువంటి చింత, ఎటువంటి యాంగ్జైటీ, టెన్షను, ఎటువంటి దుఃఖాలు ఉండవు అన్నమాట, ఎటువంటి సమస్యలు ఉండవు. అసలైన పెద్ద సమస్య ఏంటి అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జన్మ మృత్యు జరావ్యాధి. సో దీనివలన ప్రతి ఒక్కరూ ఎప్పుడూ టెన్షన్లో ఉంటారనమాట. ఇప్పుడు కరోనా వచ్చింది, సో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు చచ్చిపోతారో తెలియదు, సో కొంచెం టెన్షన్లో ఉంటారు. అంటే జన్మ మృత్యు జరావ్యాధి, ఇప్పుడు వ్యాధి, ఈ వ్యాధి కారణంగానే కదా మొత్తం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైనా సరే అందరూ టెన్షన్లో పడిపోయారు. సో ఎంతమంది చనిపోయారు. సో ఈ విధంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జన్మ మృత్యు జరావ్యాధి వలన ఎన్నో రకమైన శోకాలు, సమస్యలు, ఆవేదన, చింతన ఇవన్నీ కలుగుతాయన్నమాట మనస్సుకి. అటువంటి ఏ చింత ఉండకుండా ఉంటుంది వైకుంఠంలో. ఎందుకు అంటే వైకుంఠంలో జన్మ మృత్యు జరావ్యాధి ఉండదు. అది మన అసలైన గ్రహం అన్నమాట. మనకెందుకు మరి ఇలా మనం ప్రతి ఒక్కరు కూడా చావద్దు చనిపోవద్దు అనుకుంటారు, శాశ్వతంగా జీవిద్దాం అనుకుంటారు, ఏ సమస్య లేకుండా సుఖంగా సంతోషంగా శాశ్వతంగా జీవించాలని ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. ఎంతో కష్టపడ్డ తర్వాత వాళ్ళు ఏదో కొంచెం సుఖం అనుభవించడానికి కొంచెం అవకాశం దొరుకుతుంది ఇక్కడ. అది కూడా తాత్కాలికమైన సుఖం. అదే వైకుంఠ లోకంలో ఏంటంటే మనం చూస్తాం ఇప్పుడు, అక్కడ అన్ని సువిధలు అన్ని సుఖాలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇక్కడ కన్నా ఎక్కువే, అక్కడ అన్నీ ఉపలబ్ధమవుతాయి. అంతేకాకుండా అక్కడ అన్ని శాశ్వతం, అక్కడ ఏమాత్రం జన్మ మృత్యు జరావ్యాధి అని ఉండవు కనుక ఎవరికి ఎటువంటి టెన్షను యాంగ్జైటీ లేదనమాట. ఏమైపోతుంది, ఏం కాదు, అన్నీ శాశ్వతమే. ఇక్కడ ఎవరు చనిపోరు, ఏ వ్యాధి రాదు, ఎప్పుడు ముసలివాడు అయిపోవు, ఎప్పుడు యవ్వనంగానే ఉంటావు. సో ఏ టెన్షన్ లేకుండా ఉంటారనమాట. అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడు ఇంకా ఆనందంగా ఉంటారు, అది కూడా ఆధ్యాత్మిక ఆనందంగా. భౌతికంగా మీరు ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయో దానికన్నా ఎన్నో రేట్లు ఎక్కువ వస్తువులు ఎక్కువ సూదలు వైకుంఠ లోకంలో ఉంటాయి. సో అందుకనే ఈ వైకుంఠ లోకం అనేది చాలా ప్రత్యేకమైన లోకం. దాని గురించి కొన్ని విషయాలు ఇంకా వస్తాయి వచ్చే శ్లోకాల్లో చూద్దామంట. వసంతి యత్ర పురుషా సర్వే వైకుంఠమూర్తయః యేని